శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రయీపురం మహః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం. సప్తమోక్షపురాలలో ఒకటైన ద్వారకాపురంలో ఈరోజు నుంచి శ్రీమద్ భాగవతం సప్తాహ దీక్షతో పారాయణము జరుపబడుతున్నది. దానితో పాటు ప్రవచనం కూడా సాగుతున్నది. రెండూ ఏకకాలంలో సాగడం శాస్త్ర సమ్మతం. ఓ పక్కన పారాయణం జరగాలి, మరో పక్కన ప్రవచనము జరగాలి. పారాయణం 18,000 శ్లోకాలు. ఒకరిద్దరు కాదు, ఈసారి 14 మంది పారాయణ చేస్తున్నారు. అంటే 2 సప్తాహాలు ఉంటుంది ఈ పారాయణం. దీక్షతో ఏకధాటితో శ్లోకాలు వాళ్ళు పారాయణ చేస్తుంటే ఆ శ్లోకాల యొక్క సారాంశంలో కొంత భాగం మనం ఉపన్యాస రూపంలో వింటున్నాం. అందులో మీకు ఇతఃపూర్వమే తెలియజేశాను, దుష్ట శిక్షణతో ఈ కార్యక్రమం మొదలుపెట్టి శ్రీకృష్ణ పరమాత్మ అవతార సమాప్తంతో ముగుస్తుందన్నమాట. స్వామి అవతారం విడిచిపెడతాడు, మన సప్తాహము పూర్తవుతుంది. ద్వారకానగరం నిర్మాణమైన ఘట్టం ఒకసారి 2 సార్లు 3 సార్లు అని కాకుండా నిరంతరం మననం చేసుకోవాలట. అసలు ఇంతెందుకు? ద్వారక వైకుంఠపురంబు. స్వయంగా నారదుడు అన్నాడు, ద్వారకానగరం వైకుంఠపురమే. సాక్షాత్తు వైకుంఠాన్ని భూలోకానికి ద్వారకా అనే పేరుతో తీసుకొచ్చాడు విష్ణువు. ఎవరన్నారు ఈ మాట? సాక్షాత్తు నారదుడు అన్నాడు. ఈ రుక్మిణి లక్ష్మి, రుక్మిణీదేవి సాక్షాత్తు ఆదిలక్ష్మి, లక్ష్మీదేవి రుక్మిణిగా మారింది. మీరిద్దరూ వైకుంఠం విడిచిపెట్టి భూలోకంలో ద్వారకా అనే పేరుతో నగర నిర్మాణం చేసుకుని ఇక్కడ కాపురం పెట్టారు, అందుకని మేము కూడా వైకుంఠం మానేసి ఇక్కడికి వస్తున్నాం అన్నాడు నారదుడు. దాన్ని బట్టి ద్వారక ఎంత గొప్పదో ఆలోచించండి. ఒకసారి 2 సార్లు కదట, నిరంతరం నారదుడు వైకుంఠానికి వెళ్ళేటటువంటి ఆయన దానిని విడిచి ద్వారకానగరానికే వచ్చేవాట. కృష్ణుడు ఉన్నంతకాలం, కృష్ణుడు 125 సంవత్సరములు ఈ భూలోకంలో తన అవతారాన్ని నిలబెట్టాడు. 125 సంవత్సరముల తర్వాత శరీరాన్ని విడిచిపెట్టి తిరిగి వైకుంఠానికి వెళ్ళిపోయాడు ఆయన. ఈ 125 ఏళ్లలో 1000 సార్లు కంటే ఎక్కువ వచ్చాడు నారదుడు ఇక్కడికి. ఆయన ఉండదు 125 ఏళ్ళు అయితే ఆయన ఇంకెక్కువే వచ్చాడు. 10 రోజులకి వారానికి ఒకసారి వచ్చేవాట. అందుకే ముక్కుతిమ్మన పారిజాత అపహరణంలో అందమైన పద్యం రాశాడు, ద్వారక వైకుంఠపురంబు ఈ రుక్మిణి లక్ష్మి మీరలెచ్చటను నిఖిల్ సారకు కొలువగవత్తును కోరికతో కంసహరా ముకుంద మురారీ. సాక్షాత్తు ద్వారకానగరం అంటే వైకుంఠపురమే. ఈ రుక్మిణీదేవి లక్ష్మి, మీరిద్దరూ ఇక్కడ కాపురం ఉంటున్నారు, అందుకే మేము మాటిమాటికి వస్తున్నాం, సారకు కొలువగవత్తును అన్నాడు ఆయన. ఒకసారి 2 సార్లు కాకుండా తరచుగా మిమ్మల్ని దర్శనం చేసుకుని మిమ్మల్ని పూజించి మీ ఆశీస్సులు పొందడానికి వస్తూ ఉంటాను, కోరికతో వస్తున్నాను. రావడాలు 2 రకాలు ఉండవు. మొక్కుబడిగా రావడం ఏదో తప్పనిసరి, భగవద్ దర్శనం చేసుకుంటే శుభం కలుగుతుంది అనుకుంటే దాన్ని మొక్కుబడి అంటారు. మొక్కుబడి అంటే మీకు చెప్పక్కర్లేదు కదా, నాకు ఉద్యోగం వస్తే తల వెంట్రుకలు ఇస్తాను, ఉద్యోగం రాకపోతే ఇవ్వను. అంటే వెంట్రుకలు ఉన్నవాళ్ళు భగవంతుడు చక్కగా నున్నగా ఇచ్చేస్తే ఇంక వేరే వెంట్రుకలు ఇచ్చేది వదిలేండి. కాబట్టి మొత్తం మీద ఏదన్నా ఉద్యోగం కోసమో లేకపోతే పెళ్లి కోసమో, పెళ్లి కోసమే ప్రదక్షిణలు చేసేవాళ్ళు ఉన్నారు కొందరు. కొందరు వేసా కోసం మాత్రమే వెంకటేశ్వరుడికి ప్రదక్షిణ చేసేవాళ్ళు ఉన్నారు. ఆ వేసా పని అయిపోయాక ఐసా పేసాక ఆయనతో సంబంధం లేదు మనకి. వీటిని మొక్కుబడులు అంటారు. కేవలం కోరికలతో మాత్రమే వస్తారు, అవి లౌకికమైన కోరికలు. కానీ ఇక్కడ నారదుడు చెప్పిన కోరిక ఏమిటి? నిత్యం నిన్ను చూడాలి, నిత్యం నీ నామస్మరణం చెయ్యాలి, నీ ఆశీస్సులు పొందాలి. నీవు లేకపోతే మా మనస్సే మనస్సు కాదు, మా శరీరం శరీరం కాదు అంటూ తన్మయత్వంతో తనను తాను మరి చూస్తున్నట్ట. దానిని నిజమైన కోరిక అంటారు, అది నిజమైన భక్తి అంటారు. అటువంటి కోరికతో కౌశుణ్ణి హరించిన ముకుంద మురారి, నేను ఇక్కడికి వస్తూ ఉంటాను అని నారదుడు అన్నాడంటే, ఇవాళ మనం రావడంలో ఎంత యోగం ఉన్నదో ఒకసారి ఆలోచించండి. మనం చాలా అదృష్టవంతులం. ఆనాడు ఆ నారదుడు వచ్చాడు, ఈనాడు ఈ అభినవ నారదుడు మిమ్మల్ని అందరూ వెంటబెట్టి వచ్చాడు. అప్పుడు నారదుడితో 16,000 మంది ఋషులు వచ్చారని విన్నాం. 16,000 మంది ఋషులు వస్తే హాలు సరిపోవట్లేదు ఇక్కడికి, అందుకని పాప సూర్యబాబు గారు రెస్ట్రిక్షన్ చేశారు. మీకు 200 మందినే తీసుకొచ్చారు. రావాలని ఉన్నవాళ్ళు 16,000 కాదు, 16,00,000 మంది ఉన్నారు మొత్తం భారతదేశంలో. కానీ మీరు నారదులు అవ్వచ్చు, కానీ ఈ వచ్చిన వాళ్ళు మహర్షుల్లాగా అడ్జస్ట్ అవ్వలేరండి. వాళ్ళకి కొంచెం ఏసీ రూములు కావాలి, కింద కూర్చోలేరు కుర్చీలు కావాలి, మధ్య మధ్యలో టిఫిన్లో వెరైటీలు కావాలి. ఇన్ని కారణములు ఉన్న కారణం చేత 16,00,000 మందిని కాకుండా కొద్దిమందినే తీసుకొద్దాం అని పాపం సూర్యబాబు గారు అన్నారు. కానీ నాకైతే మీ మీద చాలా నమ్మకం ఉంది, మీరు నిజంగా మహర్షులే. నేను చూస్తూనే ఉన్నాను పాపం, నేను బస్సు ఎక్కుతుంటే కాబట్టి వాళ్ళు ఆయన నువ్వే నాకు చెప్పకుండా ఎక్కావు అని ఊరు పొడిచింది. ఆయన అస్సలు మాట్లాడలేదు, కాబట్టి ఆయన మహర్షినే కాదు ఇప్పుడు చెప్పండి, అలా ఉంటూ ఉంటుంది. అలాగే భార్యామణులు కూడా మహర్షిణులు ఉన్నారు ఇక్కడ, ఋషిస్వరూపిణులు లేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా భర్త గారు ఎన్ని అల్లరి పనులు చేసినా, తిట్టినా కొట్టినా పడుతూ ఉన్నారు. ఇవన్నిటిని చూస్తూ ఉంటే మీరంతా ఆధునిక మహర్షులు. వాళ్ళేమో ఋషులు కనుక గడ్డాలు వేషాలు పెంచారు, మీరు ఆ గడ్డాలు వేషాలు అడ్డంగా వస్తున్నాయని తీసేసేవి లేకుండా ఋషుల్లో ఉన్నారు. ఆనాటి ఋష్యాశ్రమాలలో ఉన్న స్త్రీలంతా జటాజోటాలు ధరించి, మెడలో రుద్రాక్షలు ధరించి ఉన్నారు. ఇవాళ మీరు బంగారపు గొలుసులు ధరించినటువంటి ఋషి స్త్రీలు. మొత్తం మీద భక్తి శ్రద్ధలతో అందరూ కలిసి ఇక్కడికి వచ్చారు. నిజానికి భవిష్యత్తులో 16,00,000 మంది కూడా ఆరుబయట కూర్చుని వినేంత స్థితి మనం కల్పించుకుందాం అనుకుందాం. ఏతావాత ఈ ద్వారకి ఎంత గొప్పదో తెలుసు కదా. ఇప్పుడు ఒక గొప్ప విషయం ఉన్నది ఇక్కడ. సప్తమోక్షపురాల గురించి వేదవ్యాసుడు వివరిస్తూ, అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచీ, అవంతిక, పురి, ద్వారవతి చైవ సప్తైతే మోక్షదాయిన. 7 పురములున్నాయి, ఇవి మోక్షమును ఇస్తాయి. మోక్షం అంటే బంధముల నుంచి విముక్తి. భార్య పక్కనే ఉంటుంది, సంసారం మీద వ్యామోహం ఉండదు కొందరికి. భర్త పక్కనే ఉంటాడు, అయినా సంసార బంధం లేకుండా భగవంతుడి మీద భక్తి ఉంటుంది. పనులన్నీ చేస్తారు, కుటుంబ వ్యవహారాలన్నీ చక్కదిద్దుకుంటారు, కానీ సంసారంలో కూరుకొనిపోరు వారు. అటువంటి వాళ్ళని ముక్తి పరులు అంటారు. జనకుడు ఉన్నాడండి, ఆయన మహారాజ్యాన్ని పరిపాలించాడు, ఆయన కూడా శత్రువులతో యుద్ధం చేసి ఖడ్గంతో సంహరించాడు, పన్నులు వసూలు చేశాడు, తప్పు చేసిన వాళ్ళని శిక్షించాడు, సుఖాలు అనుభవించాడు. కానీ దేని మీద వ్యామోహం లేదు. రాజు కాబట్టి సింహాసనం మీద కూర్చున్నాడు తప్ప సింహాసనం మీద ఆయనకి వ్యామోహం లేదు. ఒకటి సింహాసనం పోతే హాయిగా బయటకు వెళ్ళి చెట్టు కింద కూర్చోగలడు. ఆయనకి పరుపు ఉంటే పరుపు మీద పడుకుంటాడు, లేకపోతే కటిక నేల మీద పడుకుంటాడు. ఈవేళ మంచి బాగుంటే కట్టు పొంగలి తినగలడు, బాగా లేకపోయినా మర్నాడు ఏ చెత్తతో పెట్టారనుకోండి కర్మగాలి, ఉడికి ఉడకని ఇడ్లీ అది తినగలుగుతాడు. అంటే రెండింటినీ సమానముగా చూడగలిగేవాడిని మోక్ష కామి అంటారు. నిజమైన ముక్తి పొందినవాడు ఎవడు అంటే దేని మీద వ్యామోహం లేనివాడు. అలాంటి మహర్షులు, అలాంటి వాడు చాలామంది మన లోకంలో ఉన్నారు. ఈ ముక్తి రావాలంటే, వ్యామోహం పోవాలంటే, చీటికి వాటికి దుఃఖం తొలగాలంటే, అన్నిటికీ తల ఒత్తుకుని ఏడవకుండా ఉండాలంటే 7 పురములకు వెళ్ళాలట. ఒక క్షణకాలం ఆలోచించండి, మనలో చాలామందికి ఉన్న బలహీనత ఏమిటి? చిన్న కష్టం వస్తే కుంగిపోతాం. ఉద్యోగంలో ఏదో ప్రమోషన్ రాకపోతే ప్రమోషన్ లేదో, ప్రమోషన్ లేదో అని ఉన్న మోషన్లు ఆగిపోతున్నాయి. అలాగే ఒక్కొక్కళ్ళకి పెళ్లి కాకపోతే కుంగిపోతూ ఉంటారు కొంతమంది. మరి కొంతమందికి ధనం లేకపోతే బెంగ, గట్టిగా 1 రూపాయి పోతే ఆ రూపాయి కోసం సంటి పాపాయిలో ఏడుస్తాడు ఒక ఏడాది పాటు. వీళ్ళందరినీ సంసార వ్యామోహపరులు అంటారు. ఇదే మనిషికి చాలా కష్టం తెచ్చిపెడుతూ ఉంటుంది. ఈ వ్యామోహం పోతే దేని మీద మనకు కోరిక ఉండదు కనుక, అయితే దొరికితే తింటాం, లేకపోతే పస్తుంటాం. సుఖం వచ్చినా కష్టం వచ్చినా సమానంగా చూడాలి. అలా చూస్తే వాడే ముక్తిపరుడు అంటే, ముక్తి పొందినవాడు అంటే అన్నిటినీ సమానంగా చూడగలిగేవాడు అనమాట. పాపం కొంతమంది అదృష్టం బాగుంది, ముందు వచ్చారు కుర్చీ దొరికింది, కొందరికి కుర్చీ కోసం సెర్చ్ చేసిన కుర్చీ దొరకలేదు, కింద కూర్చున్నారు. ఈ కింద కుర్చీ సమానంగా భావిస్తే మీరు ముక్తి పొందిన వాళ్ళే, జీవన్ముక్తులు అంటారు మిమ్మల్ని. ఇలాంటి జీవన్ముక్తి ఏడు పురములకు వెళ్ళడం వల్ల వస్తుంది. ఆ ఏడు పురాలలో ఒకటి అయోధ్య. మన అదృష్టవశాత్తు రామచంద్రుడికి అద్భుతమైన మందిరం నిర్మాణం కాబోతున్నది, అయిపోతుంది ఆల్మోస్ట్. రేపు శ్రీరామనవమికి రాముడు మనకి దర్శనమిస్తాడని పెద్దలు చెప్పేశారు. అక్కడ ఉన్నవాడు చాలామంది, మంచి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా వస్తుంది. సుకుమారు లేని వాళ్ళు, రైల్లో ప్రయాణం చేయలేనటువంటి వాళ్ళు, అటువంటి వాళ్ళు హాయిగా 2 గంటల్లో బెంగళూరు నుంచి, హైదరాబాదు నుంచి, రాజస్థాన్ నుంచి, అహ్మదాబాదు నుంచి, ఏదో ఒక బాధ నుండి అక్కడికి వెళ్ళిపోగలుగుతారు. వెళ్ళి రామదర్శనం చేసుకోగలుగుతారు. సరయూ నదీ తీరంలో ఉన్న దివ్య పట్టణం అది. సరయూ నదిలో రాముడు ఎంతోమందిని ముంచి వాళ్ళందరినీ వైకుంఠానికి పట్టుకుపోయాడు. అంత గొప్ప పురం అయోధ్యాపురం. రెండవది మథుర, బృందావనం, మథుర. ఈ రెండు కలిపితేనే మథుర పట్టణం. సుమండి విడిగా చూడకూడదు రెండింటినీ. సప్తమోక్షపురాలలో యమునా నదీ తీరంలో ఉన్న మథుర చాలా గొప్పది. ఒకప్పుడు దాన్ని మధువనము అనేవారు. ఈ మధువనంలోనే ధ్రువుడు తపస్సు చేశాడు. మొదటి మనువు, స్వయంభువ మనువు కాలంలో ధ్రువుడు కఠోర తపస్సు చేసిన దివ్యస్థలం మధుపురం అంటే. ఆ మధువనంలో చాలా కాలం ఒకళ్ళిద్దరని చెప్పడానికి లేదు, ధ్రువుడు తపస్సు చేశాడు. స్వయంభువ మనువు తపస్సు చేశాడు. జడభరతుడని ఒక మహానుభావుడు ఉన్నాడు, ఆయన తపస్సు చేశాడు. ఇలా చాలామంది తపస్సు చేశారు. లవణాసురుడు కూడా మధువనాన్ని పరిపాలించి శత్రుఘ్నుడి చేతిలో చచ్చిపోయాడు. అదే ఇవాళ మనకు మధుర అని పిలువబడుతున్నది. నిత్యం విష్ణు అక్కడే ఉంటాడట. విష్ణువు కొన్ని ప్రాంతాల్లో తన దివ్యశక్తితో ఉంటాడు. అందులో ఒకటేమిటి, మధుర. మధుర భగవాన్ యత్ర నిత్యం సన్నిహితో హరి, నిత్యము తనయంత తాను కొలువయి ఉండేటటువంటి స్థలం మధుర. విష్ణువుని కొన్ని చోట్లకి పిలిస్తే కని రాడు. మీ ఇళ్లలోకి ఆవాహయామి అంటేనే విష్ణు వచ్చి కూర్చుంటాడు. ఈ విగ్రహాల్లోకి ఆవాహయామి అనగానే భగవంతుని యొక్క శక్తి వచ్చి కూర్చుంటుంది. కానీ మధురా నగరంలోకి ఆవాహయామి అనక్కర్లేకుండా వచ్చి కూర్చుంటాడు. ఆయన మగపెళ్లి వారం పిలిస్తే కానీ భోజనానికి రామనేటటువంటి డప్పాలు లేకుండా పిలవకుండా వచ్చి కూర్చుంటాడు. ఆయన ఎంత గొప్పవాడు చూసారా మరి. అందుకని మధురా నగరం కూడా అద్భుతమైన మోక్షపురం. మూడవది మాయా. అక్కడికి వచ్చే సంవత్సరం మనం జూన్ 22 పెడుతున్నాం, అవునా? మాయాపురం అంటే దాన్ని హరిద్వార్ అంటాం. ఇవాళ విష్ణువు వైకుంఠం నుంచి భూలోకానికి మొట్టమొదట పాదం పెట్టాడు. అక్కడ వైకుంఠం నుంచి రాగానే తన కాలుని మానవ రూపం ధరించి అక్కడ పెట్టాడు. హరికి ద్వారం అయ్యింది గనక ఎంట్రన్స్ అనమాట అది. ఆ ద్వారం కాబట్టి హరిద్వారం అన్నారు. అసలు పేరు మాయాపురం. విష్ణు ఎక్కడికి వచ్చినా మాయ లేకుండా రాడు, వైష్ణవమాయతో వస్తాడు ఆయన. ఆ వైష్ణవమాయ అక్కడ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఆ మాయ వల్ల అట్టే కోపం వస్తుంది మహాత్ములకు కూడా, అంతలోనే కోపం పోతూ ఉంటుంది. ఆ మాయ చాలా గొప్పది. ఎంత కాదనుకున్నా వ్యామోహంలో పడిపోతూ ఉంటాడు మానవుడు. వ్యామోహంలో పడకుండా ఉండడానికి మాయాపురం వెళ్ళాలట. మాయకి వెళితేనే మాయ పోతుంది బొమ్మన్నారు. మాయ పోవాలంటే ఏం చేయాలి, మళ్ళీ మాయాపురంలోకి అడుగు పెట్టాలి. లేకపోతే ఏమవుతుందనమాట, ఏముంది ఆయన పంచికట్టాడు నేను పంచికట్టాను, ఆయన కండువ వేశాడు నేను కండువ వేశాను, ఆయన కండువ నా కండువ ఎర్రగానే ఉంది అనుకుంటాడు వాడు. ఏనుక్కి తొండం ఉంది నాకు తొండం ఉంది అనుకుందిట దోమ. ఏనుక్కి తొండం ఉంది, దోమకి తొండం ఉంటుంది. కానీ దోమ ఒక దెబ్బకు ఉప్పు అంటే దమ్ము చస్తుంది, ఏనుగులో ఉపకారం చేయదు, కుడుతుంది, కుట్టి ఇలా కొట్టగానే చస్తుంది. కాబట్టి తొండం ఉన్నంత మాత్రం చేత ఏనుగు దోమ ఒకటి కావు కదా. అలాగే సృష్టిలో శక్తి ఉన్నవాడు శక్తి లేనివాడు ఇద్దరూ ఒక రకంగానే కనపడినప్పటికీ భగవచ్శక్తి వేరు, భగవచ్శక్తి లేని దానవ శక్తి వేరు. ఈ విషయం తెలియకుండా చేసేదాన్ని మాయా అంటారు. అటువంటి మాయ తొలగాలంటే మాయాపురానికి హరిద్వారానికి వెళ్ళాలి. అది మూడవ మోక్షపురం. నాలుగవది కాశీ. ఇంకా దాని గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ ప్రపంచంలో కాశీ పట్టణమునకు సాటి వచ్చే పురం మరొకటి లేదు. ఎవడైనా ఈ పురములన్నిటిలోనూ సప్తాహాలు చేయగా చేయగా ఏదో ఒకనాటికి కాశీలో మరణిస్తాడు. అలా కాశీలో మరణిస్తే ముక్తి వస్తుంది. లోపాముద్ర అని ఒక ఆవిడ ఉన్నది. ఆవిడ అగస్త్యుని భార్య. ఏమండి అన్ని మోక్షపురాలు అయినప్పుడు కాశీకి ఎందుకు వెళ్ళాలని ఆవిడే అడిగింది, చాలా తెలివిగా అడిగింది చక్క. అప్పుడు ఆయన చెప్పి, ఈ అయోధ్య, మధుర, మాయ, కాంచి, అవంతి, ద్వారకా ఇలాంటి పురములు తిరిగి అక్కడ సప్తాహాలు చేస్తే ఆ పుణ్యం వల్ల ఒకనొక జన్మలో కాశీలో మరణించే యోగం కలుగుతుంది, అప్పుడు ముక్తి వస్తుంది, కాశీ శాశ్వతంగా ముక్తినిస్తుంది, తనయంత తాను ముక్తినిస్తుంది, ఇవి కాశీకి పంపి ముక్తినిస్తాయి, అక్కడ దీనికి దానికి తేడాది అన్నాడు. కాశీఖండంలో ఈ విషయం మీకు ఇద్దరిలో చెప్పాను. ఎందుకని, శ్రీశైల శిఖరం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే ఇదమేవ హి సత్యం చేత్ కిమర్థం కాశీ ఇష్యతే. ఇది లోపాముద్ర వేసిన ప్రశ్న. శ్రీశైలం రాగానే శ్రీశైల శిఖరం చూస్తే పునర్జన్మ ఉండదు అన్నారు. అలాంటప్పుడు పునర్జన్మ ఉండనప్పుడు మరణానంతరం కానీ ముక్తినివ్వని కాశీకి కిం అర్థం, ఎందువల్ల ఇష్యతే చేరుతున్నారు, ఎందుకు కాశీ ఎందుకు వెళ్ళడం? శిఖరం చూస్తే మోక్షం వస్తుంది, అక్కడ చస్తే కానీ మోక్షం రాదు. చూస్తే మోక్షం వచ్చే స్థలం విడిచిపెట్టి చస్తే కానీ మోక్షం రాని స్థలానికి ఎందుకు వెళ్ళాలంటే, ఈ శ్రీశైల శిఖరమును చూడగా పునర్జన్మ ఉండదు అంటే ఈ పుణ్యము వల్ల రాబోయే ఏదో ఒకనొక జన్మలో కాశీలో పుట్టి అక్కడే మరణిస్తాం, లేదా ఎక్కడ పుట్టినా కాశీ వెళ్ళి మరణిస్తాం, ఆ మరణం వల్ల ముక్తి వస్తుంది, ఇది ఇందులో ఉన్న నిగూఢ రహస్యం అని అగస్త్యుడు కాశీఖండంలో స్కాంద పురాణంలో చెప్పాడు. కాబట్టి ఈ పురములన్నీ తిరిగితే లాభం ఏమిటనమాట, ఒకనొక జన్మలో కాశీలో మరణిస్తాం, మరణిస్తే ఇక జన్మ ఉండదు. కాబట్టి చిట్ట చివరికి అందరం ఏదో ఒకనాటికి వెళ్ళి ఎంత గొప్పవాడైనా కాశీలో మరణించవలసిందే. కాబట్టి మరణముతో శాశ్వత కైవల్యమును ప్రసాదించేటటువంటి దివ్యక్షేత్రం కాశీ. మిగతా చోట్ల బ్రతకడానికి ఎడతారు. హైదరాబాద్ ఎందుకు వెళ్ళారు? ఉద్యోగం చేసి బతకడానికి. అహ్మదాబాద్ ఎందుకు వెళ్ళారు రామకృష్ణ గారు? బతకడానికి. బెంగళూరు ఎందుకు వెళ్ళారు సుబ్రహ్మణ్యం గారు? ఉద్యోగం చేసి బతకడానికి. అవునా? అనపర్తి ఎందుకు వెళ్ళారు గంగరాజ శర్మ గారు? అంటే బ్రతకడానికి. కానీ కాశీ ఎందుకు వెళ్తున్నాం? చావడానికి. చివరి రోజులు అక్కడికి వెళ్ళి మరణించి తద్వారా ముక్తి పొందుతాం, అప్పుడు మనం ముక్తి పొందుతాం. అందుకని కాశీకి వెళ్ళి తీరాలి. గ్యారంటీగా కాశీ మనందరం చివరి రోజుల్లో వెడదాం. నన్ను నమ్ముకుని వస్తే మీరు వేరే ఇంకెవరిని నమ్ముకోవాల్సిన అవసరం లేదు, నాకు ఒక నమ్మకం ఉంది, నేనంటే అవుతుందని భగవంతుడిని నమ్ముకుని వెళ్ళిపోదాం అందరూ అక్కడికి. ఈ నాలుగవ పురం కాశీ. అక్కడికి అయోధ్య, మధుర, మాయా, కాశీ అయిపోయి. ఐదవది కాంచీపురం. ఇదొక్కటే మొత్తం దక్షిణ భారతదేశంలో ఉన్నది. మోక్షపురాలలో ఏకైక మోక్షపురం కాంచీ దక్షిణంలో ఉంది, మిగతావన్నీ ఉత్తరంలో ఉన్నాయి. ఆ పరమ పవిత్రమైన ఈ కాంచీపురం అమ్మవారు నడిచేటటువంటి సమయంలో గల్లు గల్లు అని శబ్దం చేసే మొల నూపురం అట. అది నడుముకి వడ్డాణం ఉంటుంది, ఆ వడ్డాణానికి ఇంతంత మువ్వలు ఉంటాయి, అవి గలగలా శబ్దం చేస్తాయి. కాంచి అంటే మొల గంటలు అన్నమాట. అమ్మవారు కాంచీపురం రూపంలో ఉన్నది. ఆ కాంచీలోకి అడుగు పెట్టామంటే అమ్మవారి ఘంటానాదం వినొచ్చు, వడ్డాణం యొక్క ధ్వని వినొచ్చు. వడ్డాణం యొక్క ధ్వని విన్నామంటే మళ్ళీ ఏదో ఒక జన్మలో కాశీకి వెళ్ళిపోతాం, ముక్తి పొందుతాం. చాలా గొప్ప పురం అది. దాని గురించి ఒక రోజున ప్రత్యేక చెప్పుకోవాలి. మన అదృష్టవశాత్తు 2012లోని నాకు గుర్తు బాగా, అక్కడ ఒక శివపురాణ సప్తాహం చేశాం. 2012లో శివపురాణ సప్తాహానికి కాంచీపురంలో 7 రోజులను పెద్దలు ఉన్నారు. ఇక్కడ అబ్బో చాలామంది కనపడుతున్నారు. వీళ్ళకి ఒక అదృష్టం ఏంటంటే, ఆ 7 రోజులు విజయేంద్ర సరస్వతుల వారు కంచి పీఠాధిపతులు, ఇప్పుడు పీఠాధిపతులు, 7 రోజులు పురాణానికి అక్కడే కూర్చుని విన్నారు. నేను ఇలా పురాణం చెబుతుంటే పక్కన కూర్చుని, ఆయనకి ఇప్పటికీ ముచ్చటే, ఎప్పుడు వెళ్ళినా ఏదో ఒక వస్త్రం ఇవ్వకుండా పంపించరు. ఆయనకి జ్ఞాపక శక్తి కూడా ఒకసారి చూస్తే అవజ్యూతం వచ్చిపోయారు. విజయేంద్ర సరస్వతుల వారికి మన మీద అంత అభిమానం. పురాణం 7 రోజులు ఏ పీఠాధిపతి అయినా కూర్చుని ఉంటారా అంటే ఇద్దరు విన్నారండి అలానే చెబుతూ ఉంటే. గణపతి సచ్చిదానంద స్వామి వారు భాగవత సప్తాహం మైసూరులో 7 రోజులు 2 కోట్లు విన్నారు. ఆయన దత్తాత్రేయుడు, ఈయన శివుడు. విజయేంద్ర సరస్వతుల వారు కూడా విన్నారు. అందున ప్రత్యేకంగా నా చేత చితాభస్మాలేకో శ్లోకం చెప్పించుకుని, అర్థం చెప్పించుకుని పరవశించారు. అదొక అద్భుత క్షేత్రం. ఆ క్షేత్రంలో కంచి కామాక్షీదేవి కరుణ పొందొచ్చు, ఏకాంబరేశ్వరుడి దర్శనం చేసుకోవచ్చు, వరదరాజస్వామి వారి దర్శనం చేసుకోవచ్చు, కంచి గరుడ సేవ కూడా చేసుకోవచ్చు, ఈ విధంగా తరించవచ్చు. అదొక దివ్యపురం. ఆ తర్వాత అవంతి అంటే ఉజ్జయినీపురం, కుజుడు పుట్టిన స్థలం, మహాకాళి ఉన్న స్థలం, మహాకాళేశ్వరలింగం ఉన్న స్థలం. ఈ మహాకాళేశ్వర లింగానికి ఆలయం ఉన్న చోట పక్కనే ఒక శ్మశానం ఉంటుంది. ప్రతిరోజు ఎవడో ఒక భాగ్యవంతుడు అక్కడికి వెళ్ళిపోతూ ఉంటాడు సాయంత్రం పూట. ఆ పుణ్యాత్ముడి యొక్క శరీరం ఒకళ్ళు ఇద్దరు ఒక్కోసారి, పుణ్యాత్ములు ఒకళ్ళిద్దరు కంటే ఎక్కువ మంది కూడా పోవచ్చు, వాళ్ళందరినీ అక్కడ దహనం చేస్తారు. అర్ధరాత్రి 12 గంటల వేళకి ఆ దహనం అయిపోయినటువంటి చితాభస్మాన్ని పట్టుకొస్తారు. వేడి వేడి బూడిదనమాట, వేడి వేడి కట్టుపొంగలు మీరుతున్నట్టుగా స్వామివారు ఈ వేడి వేడి బూడిదతో అభిషేకం చేయించుకుంటాడు. ఈ బూడిదను వస్త్రగాళితం చేసి స్వామికి అభిషేకం చేస్తారు. నాకు చాలాసార్లు ఆ గాళితం అవుతున్నటువంటి వస్త్రగాళితం అవుతున్న భస్మాన్ని చూసినప్పుడు ఎంత అదృష్టవంతుడు, ఈ భాగ్యం నాకు పట్టలేదేమీరా అనుకున్నాను. అనుకుంటూ ఉంటే పక్కనున్న భక్తులు, అప్పుడే మీరు వెళ్ళిపోతే ఎలాగండి బాబు, ఇంకా మేము ఎన్నో సప్తాహాలు చేయాలని నన్ను లాక్కొచ్చేసారు, లేకపోతే వెళ్ళిపోయేవాడి నేను కూడా. కాబట్టి చెప్పచ్చు ఏంటంటే అదొక అద్భుతమైన దృశ్యం. చూసినప్పుడు శరీరం గగురుపాటుకు గురవుతుంది. ఆయన మహాకాలుడు, మృత్యువుని ఎడమకాలుతో ఒక తన్ను తన్ని భక్తుల్ని రక్షించే మహాత్ముడు ఆయన. చంద్రశేఖరం ఆశ్రయే మమ్మ కిం కరిష్యతి వై యమహ అన్నాడు. అందుకే మార్కండేయుడు, చంద్రశేఖరుణ్ణి ఆశ్రయించుకున్నాను, ఈ యముడు నన్నేం చేస్తాడు, నాకంత ధైర్యం అన్నాడు ఆయన. అటువంటి దివ్యపురం, విక్రమార్క మహారాజు గారు పరిపాలించిన పురం అవంతి, దాన్ని ఉజ్జయిని అని కూడా పిలుస్తాం. ఇప్పటికీ అక్కడ భట్టి విక్రమార్కుల యొక్క గుహలు ఉన్నాయి, అద్భుతమైన గుహలు అవి. బేతాళుడు వశమైన స్థలం ఉంటుంది. క్షిప్రానది, అది క్షిప్రానది తీరంలో ఉన్న దివ్య స్థలం అది. ఇక ఆఖరిది పురీ ద్వారవతి అని ఎందుకన్నారు అని చాలామందికి అనుమానం, ముఖ్యంగా లింగయ్య గారికి అనుమానం 2-3 సార్లు వచ్చింది. పురి అంటే జగన్నాథపురి, తూర్పు సముద్రంలో ఉన్నది. ద్వారవతి అన్నారు కనుక ఈ ద్వారక అని, ఈ రెండూ కలిస్తేనే ద్వారక గుర్తుపెట్టుకోండి. ఎందువల్ల, దానిని పూర్వద్వారక అంటారు. జగన్నాథపురాన్ని ఏమంటారు, తూర్పు దిక్కులో ఉన్నటువంటి పూరి పూరి అని పిలుస్తారు. అది పూరి కాదు, పూరిని కూర కాదు, అది జగన్నాథపురి. ఇది ద్వారకాపురి. ఈ రెండింటిని కలపడం కోసమే పురి ద్వారవతి అని మహానుభావుడు వేదవ్యాసుడు చెప్పాడు. వ్యాసుడు ఏదైనా చెబితే దాని వెనక చాలా అంతరార్థాలు ఉంటాయి. దానిని పూర్వద్వారక, దీన్ని పశ్చిమ ద్వారక అంటారు. ఇక్కడ కృష్ణుడు శరీరం విడిచిపెట్టాక భాగవతంలో, తెలుగు భాగవతంలో, శ్రీకృష్ణ విగ్రహంబు జడధి ప్రాంతంబున జగన్నాథస్వరూపంబై ఉండే అని ఉంటుంది చూడండి. అనగా ఇక్కడ ఒక జగన్నాథ రూపం, ఈ శరీరమే ఒక దొంగగా మారింది. ఈ దొంగతోటే అక్కడ దారు విగ్రహం తయారు చేశారు. కాబట్టి అక్కడ ఉన్నాడు స్వామి, ఇక్కడ ఉన్నాడు. రెండు ద్వారకలు చూడాలి. ముందు ఈ ద్వారక చూస్తేనే ఆ ద్వారక చూడాలి. చూడకుండా చూసే అధికారం లేదు. పశ్చిమం నుంచి తూర్పుకి వెళ్ళడమే పుణ్యం అంటే ఇక్కడ మాత్రం. ఇది పరమ పవిత్రమైన శ్రీకృష్ణుడి చేత నిర్మింపబడిన ద్వారక. అందుకే ఇక్కడ ఎలాగో ద్వారకాధీశుడు, జగన్నాథుడు, పురుషోత్తమరాయుడు, మాధవరాయుడు అని పిలుస్తాం. అక్కడ కూడా జగన్నాథుడు సుభద్రతో, చెల్లెలితో, ఇటు బలరాముడితో కలిసి ఉంటాడు. అందుకే ఈ రెండు పురములు అనే అర్థం రావడం కోసమే చాలా చమత్కారంగా పురీ ద్వారవతి చేయవ సప్తైతే మోక్షదాయిన లేక మోక్షదాయకాహ. మోక్షదాయి అన్నప్పుడేమో మోక్షదాయిన అంటాం, దాయక అనే శబ్దం అయితే మోక్షదాయక అంటాం. ఈ 7 పురాలలో అత్యద్భుతమైన శ్రీకృష్ణ పరమాత్ముని చేత పాలింపబడిన ద్వారకా నగరంలోకి వీరు అడుగుపెట్టారు. 7 రోజుల పాటు ఇక్కడ ఉంటున్నారు, పురాణము శ్రద్ధతో వింటారు. అవకాశం చిక్కినప్పుడల్లా మధ్యాహ్నం పూట దర్శనానికి వెళ్ళొచ్చు. రేపటి నుంచి లక్ష్మీనారాయణ యాగం 5 రోజుల పాటు ఉంటుంది, యాగము చూడగలుగుతారు. సమస్తం రుక్మిణీ కళ్యాణం కూడా ఉంటుంది. ఏమి చెయ్యాలో అవన్నీ శాస్త్ర ప్రకారం చేసుకుంటాం. ఇక్కడ సప్తాహం చేసేటప్పుడు మొట్టమొదట విడిచిపెట్టవలసింది అలసత్వం. కలియుగం అంటేనే అలసులు కదా, అలసులు మందబుద్ధి బలులు అల్పతరాయువులు ఉగ్రరోగ సంకలితులు మందభాగ్యులు సుకర్మములెవియు చేయజాలరి కలియుగమందు మానవులు. కావున ఎయ్యది సర్వసౌఖ్యమై అలవడు ఏమిటం బొడవు ఆత్మకు శాంతి మునీంద్ర చెప్పవే. కలియుగంలో మానవులు అలసులు అంటే సోమరిపోతులై ఉంటారు. పొద్దుటే 7 ఇంటికి కలసేస్తామని అంటే 7:30కి లేస్తారు. మీరు కాదు, మీలాంటి పుణ్యాత్ముల గురించి ఏమన్నా అంటే ఇంకేమన్నా ఉందా? అలసులు అంటే సోమరిపోతులు. సాధ్యమైనంత వరకు ఎక్కువగా శ్రమించడానికి ఇష్టపడరట. అవకాశం ఉన్నంత వరకు రోప్వే వేయండి అంటారు. బాత్రూములో కూడా, బాత్రూంలోకి రోప్వే వేయించాడు సూర్యబాబు గారు. అలాంటి హోటల్స్ ఉంటే చూడండి, ఏకంగా ఈ బెడ్రూమ్లోంచి బాత్రూమ్ దాకా నడవగలమా? అనేటటువంటి వాళ్ళు ఉంటారట. చాలా సుకుమారులు అయిపోతారు, శ్రమకి ఓర్చుకోలేదు. అందుకే అందరికీ ఏసీ రూములు పెట్టవలసి వస్తుంది. పూర్వం చక్క స్లీపర్లో వచ్చేవారు, ఇప్పుడు స్లీపర్ ఎక్కడ? స్లీపర్లో స్లీపర్ ఇంకా లేదండి, నిద్రపోలేకపోతామండి. వీలుంటే సెకండ్ ఏసీ, ఇంకా కోంటే ఫస్ట్ ఏసీ. దానికంటే 2 గంటల్లో వచ్చేసేటటువంటి ఫ్లైట్ అయితే ఇంకా టైట్ షెడ్యూల్ అయినా పర్వాలేదు అనిపిస్తూ ఉంటుంది. మళ్ళీ ఆ ఫ్లైట్లో కూడా ఈ బిజినెస్ క్లాస్ ఉంటే ఇంకా బాగుంటుంది, డబ్బులు ఖర్చు అవ్వకుండా. మళ్ళీ అది కూడా మళ్ళీ డబ్బులు ఖర్చు అయిపోతే లాగా. ఇవన్నింటినీ కలిపి అలసత్వము అంటారు. రెండవది మందబుద్ధి బలుడు, తెలివితేటలు తక్కువగా ఉంటాయి. ఇంత పురాణం ఇందాక బయటికి వెళ్ళాక 2 గంటల పాటు ఏం చెప్పారండి, ఏదో చాలా బాగా చెప్పారండి కానీ ఏం చెప్పారో తెలియట్లేదు అంటారట. అందుకని కలియుగంలో సోమరిపోతులు, మందబుద్ధి బలుడు, తెలివితేటలు కొంచెం తక్కువగా ఉంటాయన్నమాట. అసలేమని కావు, పూర్వం ఉన్నంత జ్ఞాపక శక్తి ఉండదు, అన్నిటికీ కంప్యూటర్ మీద ఆధారపడతారు. నీ టిక్కెట్ ఎప్పుడు అని అడిగితే ఇప్పుడు చెప్పలేకపోతారు ఏంటండి. 2 నెలల క్రితం టిక్కెట్లు అందరికీ వాట్సాప్లో వస్తే ఆ ట్రైన్ ఎన్నింటికో కూడా తెలుసుకోలేకపోతున్నారు అనమాట. ఆహాహా, ఎంత గొప్ప బుద్ధి బలం చూసారా, వాళ్ళు మందబుద్ధి బలు అంటారు. అల్పతర ఆయువులు, ఆయువు కూడా తక్కువే, 100 ఏళ్ళు బతికే వాళ్ళు ఎక్కడా లేరు. పూర్వకాలంలో 100,000 వేల సంవత్సరముల పాటు జీవులు జీవించిన కాలం వెళ్ళిపోయి ఇప్పుడు ఎవరు ఎప్పుడు ఎలా వెళ్ళిపోతారో తెలియటం లేదు. ఆయువు అనేది లేదు, అసలు పరమాయువు లేదు. ఉగ్ర రోగ సంకలితులు, ఉన్న 4 రోజులు రోగాలు అందరికీ, కాళ్ళకి నొప్పులు, కంటికి నొప్పులు, పంటికి నొప్పులు. అందుకే వెనకాల తలుపులు చూసుకుని జారబడతారనమాట, కసిపిల కూర్చుంటే నడుము బీకదో అందుకని. ఒకవేళ జారబడ్డానికి వీలు లేకపోతే ఆ వెనకాతల ఆవిడ కొంచెం నాకు దగ్గరకు కూర్చోండి అని ఆవిడ మీద జారబడ్డం, ఆవిడ పక్క ఆవిడ మీద జారబడ్డం, ఇలా ఒకరి తర్వాత ఒకళ్ళు గాఢంగా నిద్రపోవడం, ఇది ఈ కలియుగంలో మానవుల యొక్క లక్షణం. ఇవన్నీ ఒక ఎత్తైతే మందభాగ్యులు, భాగ్యం కూడా తక్కువగానే ఉంటుంది. పూర్వం ఉన్న సంపద ఉండదు. సంపద అంటే కేవలం డబ్బు కాదని చాలాసార్లు చెప్పారు కదా, డబ్బులు ఉంటున్నాయి కానీ డబ్బులో ఏ ఉపయోగం ఉంది అంటే వాళ్ళ డబ్బు కంటే జబ్బులు ఎక్కువ ఉన్నాయి. సంతోషం, ఆనందం, కుటుంబ వృద్ధి, ధనధాన్య వృద్ధి, వేళకన్నీ తినగలగడం, అందులో ముఖ్యంగా లడ్డూలు తినగలగడం, ఇవన్నీ ఉంటే వాడు భాగ్యవంతుడండి. ఇందులో ఎంతమంది లడ్డూలు తినగలుగుతారు? 25 లడ్డూలు తినలేదు, 25 లడ్డూలు. కాబట్టి చక్క మా లింగయ్య గారు నడిచి చెప్తారు, వాళ్ళ ఊళ్ళో ఆయన కూడా చిన్నప్పుడు 50 బూరెలు అలా కొట్టి చేత్తోటి అందులో నెయ్యి పోసుకుని తిన్నారట. ఇప్పుడు ఆయన తినలేరు అనుకోండి, కాలం మారిపోయింది. పాతకాలంలో కాస్త తిన్నారు అనడానికి ఆ శరీరాలు చూస్తే తెలుస్తుంది, 1 సపాని టైం తిన్నారు, ఇప్పుడు తినలేకపోతున్నాడు. కాబట్టి మందభాగ్యులు అంటే వీళ్ళని, వాటి కలియుగంలో ఏ తినలేరు, తిరగలేరు, పడుకోలేరు. మంచం మీద కూడా పడుకుంటే 2 నొప్పులు వస్తున్నాయట, ఇంకెందుకంటే చెబుతాను ఎండ తగలకూడదట, గొడుగు వేసుకోవాలట. ఈ విధముగా అన్ని ఇబ్బందులే. సుకర్మములు ఇవ్వయో చేయజాలని ఈ కలియుగమందు మానవులు. ఈ కలియుగంలో మానవులు మంచి పనులు చేయలేరు. ఒకవేళ ఎవరైనా చేస్తే ఏమిటి పెచ్చ, కాశీ పెడతావా, కాశీ కడితే ఉపయోగం ఏమిటి, ఇంట్లో కూర్చో అంటారు. ఇంట్లో కూర్చుంటే కాటికి వెళ్ళిపోతావు కొంతకాలం, కావునా ఆ విషయం మర్చిపోయేవాడు. కాశీ ఎందుకు, అయోధ్య ఎందుకు, ఏదో అది ముసలాళ్ళ పని, మనకు సంబంధం లేదు, లేదా ఎవరిదో పని అనుకుంటారట. మంచి పని తాము చెయ్యరు, చేసేవాళ్ళని చెయ్యని వారు. ఈ కలియుగంలో మానవ లక్షణం ఇది. వినేటప్పుడు కూడా ఓపిక తక్కువ అనమాట. ఇటువంటి మానవులు సుఖముగా తరించడానికి ఏమి చెయ్యాలి? ఇదిగో భాగవతాన్ని శ్రద్ధతో వినాలి. భాగవతాన్ని శ్రద్ధతో వింటే ఈ కలియుగంలో మానవులకి భయంకర దోషములు తొలగిపోతాయి, తద్వారా ముక్తి పొందుతారు. అందుకనే అప్పుడప్పుడైనా ఇలా సప్తాహ దీక్ష వహించి భగవత్ కథలు విని తద్వారా భవబంధ విముక్తి పొందాలి. ఇలాంటి ముక్తిని ప్రసాదించే మోక్షపురాలలో ఉత్తమోత్తమైన పురం ఈ ద్వారకాపురం. ఈ ద్వారకాపురం నిర్మాణం వెనకాల చాలా కారణాలు ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తున్న ఈ ద్వారక శ్రీకృష్ణుడు ప్రారంభంలో అలా కాలు పెట్టాడంతే. నిన్న కృష్ణుడు గుడికి వెళ్ళారు కొందరు, ఇవాళ మంది వారు కొందరు వెళ్ళబోతున్నారు. ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళని పక్కన పెడితే వెళ్ళకపోతే వాళ్ళు పెడతారు. అక్కడ ముఖ్యమందిరం అని ఉంటుంది కదా, ద్వారకాధీశుడి మందిరం, అక్కడికి శ్రీకృష్ణుడు అలా కుడికాలు మొదటిసారిగా పెట్టి ఆ తర్వాత సముద్ర మధ్యంలో ద్వారకా నిర్మాణం చేశాడు. అది ఇప్పుడు సముద్రంలోనే ఉంది. మీరు ఎవరికైనా ఒప్పుకుంటే వెళ్ళి ఒకసారి మధ్యాహ్నం ఈత కొట్టుకెళ్ళి చూసేసి వెళ్ళి వచ్చేయండి, మళ్ళీ చెప్పకుండా వెళ్ళకండి. ఆ సముద్రంలో కలిసిపోయింది. అలాగే నిన్న మీరు భేంటు ద్వారకు వెళ్ళారు కదా, భేంట్ అంటే కానుక. కుచేలుడు అటుకులు పట్టుకొచ్చాడు, ఆ అటుకులు పట్టుకొచ్చినవి తిన్నటువంటి స్థలం అది. అక్కడ ఆ ప్రాంతంలో ఒకప్పుడు రుక్మిణీదేవి, సత్యభామ కూడా విహరించేవారు. చాలా మందిరాలు ఉండేవండి వాళ్ళకి. ఇప్పుడంటే మనకి బెడ్రూమ్ అంటే ఒకటే కానీ, లేదా సచ్చిచేడి అపార్ట్మెంట్లు కట్టుకుంటే త్రిబుల్ బెడ్రూమ్, అందులో ఒక బెడ్రూమ్లోనే మనం పడుకోగలుగుతున్నాం, మిగతా గెస్టులు పట్టుకుపోతారు. కానీ పూర్వకాలంలో రుక్మిణీదేవికి 16 సేనాగారాలు ఉన్నాయి. ఇక్కడ కోపగృహాలు కూడా ఉండేవి. పూర్వం ఆడవాళ్ళ కోపం వస్తే చీపురు కట్టుకునేవారు కాదు, కోపగృహం అని ఒక ఇంట్లోకి వెళ్ళి ఇన్బోర్డు పెట్టుకుంటే అంటే భార్యకి కోపం వచ్చిందని తెలిసేది. సత్యభామ వాళ్ళ కోపగృహంలోకి వెళ్ళింది. ఇప్పుడు మీరు వెళ్ళకండి అమ్మా, పెడితే ఆయన అలుగుతారు, కష్టం అయిపోతుంది. కోపగృహంలోకి వెళ్ళి ఇన్బోర్డులో పెట్టుకుని అంటే లోపల నేను ఉన్నానని చెబితే కృష్ణుడు అంతటి వాడు వెళ్ళి బతిమాలాడండి. పైగా ఎడం కాలుతో అలా తోసింది ఆయన తలని, అయినా సరే కోపగించలేదు. అలా కోపగించిన లక్షణం కావాలి. ఏమంటే విశ్వనాథ్ గారు, శ్రీకృష్ణుడు పురాణం వింటున్నామంటే ఏమిటి మరి? భార్యావాడిని ఎలా దారిలోకి తెచ్చుకోవాలో కృష్ణుడి దగ్గర తెలుసుకోవాలి. ఎప్పుడైనా సరే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఆ రోజుల్లో అన్ని మందిరాలు ఉన్నాయన్నమాట. అలాంటి వాటిల్లో రుక్మిణీదేవి కేళీగృహం అని ఒక గృహం ఉన్నది, దాన్ని ఏమంటారు కేళీగృహం. సరదా పుట్టినప్పుడు కృష్ణుడు రుక్మిణి అక్కడికి వెళ్ళి కాసేపు పాచికలు ఆడుకునేవారట. జోదం ఆడుకుంటామేమో అలా ఆడుకునేవారు. అలా జోదం ఆడుకుంటున్న టైంలో అక్కడికి వచ్చాడనమాట కుచేలుడు. ఆ స్థలమే నిన్న మీరు వెళ్ళారు, అటుకులు తిన్న స్థలం కూడా చూపించారు. ఆ పక్కన సత్యభామాదేవి మందిరం ఉందే, ఈ జోదం ఆడుతున్నప్పుడు ఆవిడ అప్పుడప్పుడు ఇలా దొంగతనంగా తొంగి చూసిపోయేదిట, చిలికెత్తెళ్ళు కూడా పంపేదట సిబిసిఈడీ. మా కృష్ణ పరమాత్ముడు ఎవరితో ఎలా విహరిస్తున్నాడు, నన్ను గౌరవిస్తున్నాడా లేదా అని తెలుసుకునేదండి ఆవిడ. కావాలంటే మీరు ఒకసారి ముక్కుతే మన పారిజాతాపరణ చదవండి, ఏమేమి కలహాసనుండి అతటికై ఏతించి ఇట్లాడినా అని చెలికెత్తి ద్వారా తెలుసుకుని కోపగించి పలికింది సత్యభామాదేవి. ఇవన్నీ అసత్యాలు కావు, శ్రీకృష్ణుడి యొక్క లీలల్లో ఇవన్నీ ఒక భాగాలు. పరమాత్ముడి లీలలు చాలా విచిత్రంగా ఉంటాయి, అవి ఎందుకు ఏమిటని అడగకూడదు. అదొక ఆట, అదొక నాటకం. ఆయన నటన సూత్రధారి, లీలామానుష విగ్రహుడు. ఆయన ఆడుకునేటటువంటి జోదంలో మనందరం పావులం అన్నమాట. అందుకని రామరామ ఇలాంటి వాటిలో అక్కర్లా, ఆయనకి తెలుసు ఏం చేయాలో, కృష్ణుడికి తెలుసు కృష్ణకృష్ణ అనండి రామరామ అనండి. ఆయనకి ఎక్కడ ఎవరి చేత ఎలాంటి ఆట ఆడించాలో, ఎవరిని ఎలా కలుపుకోవాలో, శిక్షించాలో, రక్షించాలో తెలుసు. అటువంటి దివ్య మందిరాలలో కేడీ మందిరానికి నిన్న మీరు బుధవారం పూట వెళ్ళగలిగారు, సౌమ్యవాసరం పూట, అదృష్టవంతులు మీరు. ఈ ప్రాంతంలో అనేక లీలలు జరిగాయి. ఆ లీలలన్నీ తెలుసుకోవాలంటే ద్వారకానగర నిర్మాణ కథ తెలుసుకోవాలి. శ్రీకృష్ణుడు పుట్టింది మధురానగరంలో, కొంతకాలం మధురానగరం విడిచిపెట్టిన తర్వాత వ్రజభూమిలో పెరిగాడు. వ్రేపల్లి అని ఉంటుంది అక్కడ నందగ్రామం, అక్కడ పెరిగాడు. అక్కడి నుంచి మళ్ళీ బృందావనం వెళ్ళాడు. బృందావనం నుంచి 8వ ఏట మధురానగరం తిరిగి చేరాడు. 8 ఏళ్ళు నిండే వరకు ఆయన బృందావనంలో ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి, సరిగ్గా 8 ఏళ్ళు నిండేయటానికి. అంటే ఇంతవరకు ఆయన చేసిన లీలలు, గోవర్ధన పర్వతం ఎత్తడం మొదలైన లీలలన్నీ కూడా 8 ఏళ్ల లోపే చేశాడు.